the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము సాటర్డే రోజు మాయాబజార్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఫ్రైడే రోజు మాయాబజార్ రిలీజ్ అయ్యి 63 ఏళ్ళైంది కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడుకున్నాం. అయితే ఆ రోజు మనం మాట్లాడుకున్నది ఇంకా అసలు పూర్తి అవ్వనే లేదు. అప్పుడే చెప్పాను కూడా మీకు, ఇది అసలు వాస్ట్ సబ్జెక్ట్, ఇది ఒక రోజులో అయ్యేది కాదు అని. అందుకనే మొత్తం అంటే దాని పూర్వాపరాలు, ప్రీ ప్రొడక్షన్ అన్నిటి గురించి మాట్లాడాను. ఇక అక్కినేని గారు ఇలాగా అభిమన్యుడిగా నేను వేస్తానని చెప్పిన తర్వాత ఆయనకి మళ్ళీ వేరే వాళ్ళు ఆఫర్ ఇవ్వడము, ఆయన అంటే ఏ విషయము తెలుసుకుందామని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం, ఇవన్నిటి గురించి కూడాను చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణుడి ప్లాన్ వల్ల ఘటోత్కచుడి దగ్గరికి చేరినటువంటి సుభద్ర తర్వాత ఎట్లా, అసలు ఆ కథని వాళ్ళు ఎట్లా చేశారు, ఇవన్నీ కూడాను మొత్తం మాట్లాడుకున్నాం. ఇక కథ అయితే మాయాబజార్ సృష్టి చేయడానికి ఇంతవరకు ఓకే, కానీ జరగవలసిన కార్యక్రమం ఏంటి, శశిరేఖను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో తీరిపోతుంది. కానీ కథలో డ్రామా పుట్టాలి, నీతి చెప్పాలి, అంటే పిల్లల పెళ్లి జరగడమే కాకుండా పెద్దలకు కూడా కనువిప్పు కావాలి అన్నట్టుగా, అంటే క్లైమాక్స్లో ఎప్పుడు అలాగే ఉంటుంది కదా, ఫైనల్కి వచ్చేసరికి ఏంటి, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళ మైండ్ మారాలి, దుష్టులకి శిక్ష పడాలి. అందుకని శకుని ఈ పెళ్లి ప్రపోజల్ చేయడం వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉండడం, కృష్ణుడు పాండవ పక్షపాతి కాబట్టి, సుభద్ర పరిణయం విషయంలో ఆ విషయం అర్థమైంది కాబట్టి, రేపు జరగబోయే కౌరవ పాండవ యుద్ధంలో కృష్ణుడు మళ్ళీ వాళ్ళ పక్షాన్ని నిలవకుండా చెయ్యాలి అంటే ఈ పెళ్లి జరగాలి. ఈ బంధుత్వం వల్ల బలరాముడు కౌరవుల పక్షాన్ని నిలుస్తాడు, బలరాముడు వస్తే ఆటోమేటిక్గా తమ్ముడు కృష్ణుడు ఇటే ఉంటాడు. దానికోసం లక్ష్మణ కుమారుడిని కష్టపడి ఒప్పించాడు శకుని. ఆ విషయం బలరాముడికి తెలియాలి, తెలిస్తేనే కదా వీళ్ళ మీద కోపం తెచ్చుకుని తన కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని క్షమిస్తాడు, అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ కౌరవుల కుతంత్రం గురించి బలరాముడికి అర్థం కావడం ఎలాగా, ఎవరైనా చెప్తే వినే రకమా, కాదు, తనంతటి తనకే తెలియాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఏ శివుడో ప్రత్యక్షమై ఇది సంగతి చెప్పాల్సి వస్తుంది, అది ఒక బీటెన్ ట్రిక్. అలా కాకుండా సత్యపీఠం ఐడియా దానికోసమే సృష్టించారు, విలనైన శకుని చేతనే కన్ఫెస్ చేయిస్తే బలరాముడు నమ్మక తప్పదు. ఆ రివీలేషన్ క్లైమాక్స్లో రావాలి, అప్పుడే ఆ అనుకున్న కథకి పర్ఫెక్ట్ క్లైమాక్స్ వస్తుంది. అలా అని క్లైమాక్స్లో సడన్గా ఒకసారి సత్యపీఠం ఎక్కడి నుంచో పుట్టుకొస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకని కథ వీవ్ చేసేటప్పుడే స్టార్టింగ్లో సత్యపీఠాన్ని పరిచయం చేసి రాజసూయ యాగం సందర్భంగా ధర్మరాజు బలరాముడికి పంపించిన కానుక అని చెప్పించి దాన్ని పూజాగృహంలో పెట్టించి అప్పుడు దాన్ని టెస్ట్ చేయించి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ని పరిచయం చేయడానికి కూడా సత్యపీఠాన్ని వాడుకున్న విధానము ఎంత బాగుంటుందో, అంటే ఇదేంటి, ఫస్ట్ శశిరేఖ వస్తుంది, ఆ తర్వాత ఏమో మనోడు వస్తాడు బావ కనపడుతున్నాడని తన అంటుంది, అలాగే అభిమన్యుడికి కూడాను తను అంటే ఎవరికి ఏది ప్రియమైనదో అదే కనపడుతుంది అని చెబుతూనే ఆ తర్వాత ఇదిగో నగలు, ఎందుకంటే మళ్ళీ తర్వాత సంబంధం ఎందుకు వద్దనుకున్నారనే విషయం మీద ఒక క్లారిటీ కావాలి కాబట్టి, ఇదిగో వీళ్ళు వనవాసము అవి ఇవి ఎందుకు ఇంకా ఇట్లాంటప్పుడైతే కనుక లక్ష్మణ్ కుమారుడికి ఇచ్చి చేయడం మంచిది అని చెప్పి ఒక థాట్ తీసుకురావడం కోసమని చెప్పి బలరాముడి భార్యకి నగలు అవన్నీ కూడాను కనపడేటట్టు చేసి, ఆ తర్వాత కృష్ణుడు వచ్చినప్పుడేమో శకుని కనపడడం, నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదు అని, ఊరకరారు మహానుభావులు అని అట్లా. అంటే కథలోకి సత్యపీఠాన్ని ఒక మెయిన్ క్యారెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ విధానం చాలా చాలా బాగుంటుంది. సో దాన్ని సాత్యకి మళ్ళీ క్లైమాక్స్లో పట్టుకొచ్చి శకునుని ఎక్కమనడం, బలరాముడికి రేవతికి కూడా పీఠన్ సంగతి మరుపున పడింది. కానీ లేకపోతే మధ్యలోనే మాయా శశిరేఖనో కృష్ణుడో దాని మీద ఎక్కమని ఉంటే కథ మరీ కాంప్లికేట్ అయిపోయి ఉండేది. సో దీనికి సంబంధించి చెకోవ్ అని ఒక రష్యన్ కథ కూడా అంటాడు. కథ మొదట్లో గోడ మీద తుపాకీ ఉందని వర్ణించామనుకోండి, కథ పూర్తయ్యేసరికి అది పేలాలి. అలాగే ఈ సత్యపీఠం కూడా క్లైమాక్స్ని నడపడానికి ఉపయోగపడుతుంది, అలాగే ప్రియదర్శిని కూడా పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శశిరేఖకి అభిమన్యుడు ఇష్టమని ఎస్టాబ్లిష్ అవుతుంది, రేవతికి ఐశ్వర్యం అంటే ఇష్టమని ఎస్టాబ్లిష్ అవుతుంది, బలరాముడికి దుర్యోధనుడు అంటే ఇష్టమని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ జరిగే సంభాషణ మీరు గమనిస్తే టోటల్గా మనకి ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనకి అలా ఏదో మన ఇంట్లో వాళ్ళు కనుక మామూలుగా ఏదో మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా మేనత్త కూతురు ఇట్లా మనం పరిచయం చేస్తాం చూసారా, ఆ టైప్లో ఉంటుంది అది. కృష్ణుడి ప్రియదర్శనంలో చూడటానికి సందేహిస్తుంటే వదిన గారు మేళమాడుతుంది, ఏ మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు కానీ చూడవయ్యా కృష్ణ అని. భర్తకి తనే అత్యంత ప్రియమైనదని అనిపించుకోవాలని ప్రతి భార్యకి ఉండడం సహజం. తను కాకుండా అర్జునుడు కనపడినా కూడా ఆమెకి బాధే, కొంపదీసే సత్యభామ కనపడితే ఇంక అసలు ఇంకా చాలా డేంజర్. అందుకే వదిన గారు మరదితో జోక్ చేసింది అనే విషయం మనకు అర్థమయ్యేటట్టుగా అన్నమాట. అలాగే తోటి కోడళ్ళ మధ్య సరసం, రేవతికి నగలు కనపడితే నాకు అలాంటి ఆశలేం లేవు, ఎందుకు అలా కనిపించిందో ఏమో అని వస్తుంది రేవతి గడుసుగా. కానీ తోటి కోడలు రుక్మిణి రొక్కిస్తుంది, ఊరికే అలా కనిపించదులే అక్కయ్య అంటూ అప్పటికప్పుడు అర్జెంటుగా కన్ఫెషన్ తీసుకోవాలన్నట్టు. దానికి రేవతి నువ్వు నా చెంతనే ఉన్నావుగా, నువ్వు కోరుకున్నది నాకు కనిపించిందేమో అని అంటిస్తుంది. అలాగే ఇంకో సన్నివేశంలో రుక్మిణి శశిరేఖ తరఫున ప్లీడ్ చేస్తుంది, మనం పెట్టిన ఆశలేగా అభిమన్యుని కాకుండా వేరే వాళ్ళకి కట్టబెడితే అమ్మాయి ఏమి సుఖపడుతుంది అని. అప్పుడు రేవతి ఫాట్మన్ సమాధానం చెప్తుంది, కూతురు సుఖం కనతల్లి కంటే నీకు ఎక్కువ తెలుసా, ఒక కూతుర్ని కనుంటే తెలిసేది నీతులు ఏమయ్యేవో అని. అచ్చు మన ఇంట్లో మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, ఏదో ఇప్పుడు మైథలాజికల్ మూవీ అంటే ఆ టచ్చెస్ ఉన్న మూవీ అన్నప్పుడు సాధారణంగా కొంచెం ఏదో భారీ డైలాగులు అట్లాంటివి ఏమీ ఉండవు. మన ఇంట్లో మన రిలేటివ్స్తో మన వాళ్ళతో మనం ఎలా మాట్లాడుకుంటామో అట్లాగే ఉంటుంది. అందుకనే మాయాబజార్ మనకు అంత ఆత్మీయంగా అనిపిస్తుంది. ఇక్కడ ఓ విషయం గమనించండి, రుక్మిణికి కూతురు లేదన్న పౌరాణిక సత్యాన్ని చక్కగా సమయోచితంగా వాడుకున్నారు. అలాగే శకుని బలరాముడికి పాండవుల మీద చాడీలు చెప్పేటప్పుడు అంటాడు, ఆ భీముడు రౌద్రాకారం దాల్చి ప్రతిజ్ఞలు చేశాడు, బలరాముడి ఎదుటే ఈ దుర్యోధనుడి తొడలు విడక్కొడతాను అని అంటాడు. నిజానికి భీముడు కురుసభలో అలా అనలా, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనని బలరాముడు చివర్లో వస్తే అతన్ని రిఫరీగా పెట్టుకుని ఈ గదాయుద్ధం అనేది జరుగుతుంది. సరే ఇదంతా కూడాను కథాకాలం నాటికి భవిష్యత్తు అవుతుంది, కానీ అదంతా అంత లాజికల్గా ఆలోచించేంత ఇది మనకి ఇవ్వరు. ఆ వాస్తవాన్ని సమయానుకూలంగా వాడుకున్నారు. మనం ఏదో ఇంకా మరీ శల్య పరీక్ష చేసి అసలు దుర్యోధనుడును భీముడు లాస్ట్లో కదా యుద్ధం చేసుకునేది, ప్రతిజ్ఞ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనడానికి కూడా ఉండదు. మేబీ ముందు ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత టైం వచ్చినప్పుడు కొట్టాడేమో అన్నట్టుగానే ఉంటుంది. అంత కన్విన్సింగ్గా డైలాగ్స్ రాయగలగడం అనేది అది నిజంగా సూపర్. ఇక మనకి అంటే బేసిక్గా మనకి కొంచెం పౌరాణిక జ్ఞానం ఉంటుంది, మన చిన్నప్పటి నుంచి మనం కథలు అవి విని ఉంటాం. ఈ మూవీ ఎంజాయ్ చేయాలంటే కూడా కొంచెం పౌరాణిక జ్ఞానం ఉంటే బాగుంటుంది. సో అసలు మనకి ఎంత మనము అంటే నాలెడ్జ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఎన్నో విషయాలు దీంట్లోకి వెళ్ళి తెలియని వాళ్ళు ఎవరన్నా, మామూలుగా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా అంత మైథాలజీ క్యారెక్టర్స్ అవి తెలియవు అని అట్లా ఏమన్నా అనుకున్నా కూడా, ఈవెన్ దెన్ ఇది చాలా చాలా కన్విన్సింగ్గా అప్పీలింగ్గా అనిపిస్తుంది మనకి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మూవీలో ఎన్నో 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 లైన్స్ మనం ఇంతకుముందు పరిచయం ఉన్నవే, మనం ఎక్కడో విన్నవే అనిపిస్తుంది తప్ప, అలా అని చెప్పి ఒక లాజికల్ థాట్ ప్రాసెస్తో రాసినట్టు ఉంటుంది. దీని తర్వాత మనకు తెలిసినవే అయినా సరే అక్కడ వింటున్నప్పుడు మటుకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అలాంటి ఒక ఫీల్తో రాయగలగడం నిజంగా అంటే అదొక వరం అని చెప్పాలి. అండ్ ఆ వరాన్ని మనకి అంత చక్కగా అందించి ఎంత చక్కగా ఎంటర్టైన్ చేశారంటే పింగళి గారు అసలు ఆయన మాటలతో మంత్రముగ్ధుల్ని చేశారనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
ಬಂದಾಳು ಮಂದಾರೆ ರಂಭೆ ಬಲ್ಲಾಳ ರಾಯನ ಚಿತ್ತಾರ ಬೊಂಬೆ ಯಾವು ನಮ್ಮು ದೇವಿ ಮಳ್ಳಿ ಮೂಡಿ ಮರುವಾದೆ ಇಲ್ಲದ ಗಯ್ಯಾಳಿ ಬಲ್ಲೆ ನಿನ್ನ ನಾಚಿಕೆ ಗೆಟ್ಟನೇ ನಿತನ
ಮುಂಡು ಕೈಯ ಕುಂಟು ಬಸವ ಬಲ್ಲೆ ನಿನ್ನ ಜಂಬ ಬರುವ
ಹತ್ತು ಮೀರಿ ಹರಟಿದರೆ ಹಲ್ಲು ಮುರಿದು ಉದಿರಿಸುವೆ
ನೂರು ಜನ್ಮ ಹೊತ್ತರೂ ಬೇಡ ಕಾಳುವೆಯದು
ಯಾವು ನಮ್ಮು ದೇವಿ ಮಳ್ಳಿ ಮೋಳಿ ಮರುವಾದೆ ಇಲ್ಲದ ಗಯ್ಯಾಳಿ
ಇವ ಎಲ್ಲಿಂದ ಬಂದಾನ ಸಿಂಗಾರ ಸೂರ ಹತ್ತು ಬದ್ದಿಲ್ಲದ ಹಮ್ಮೀರ ಹತ್ತು ಬದ್ದಿಲ್ಲದ ಹಮ್ಮೀರ
ಯಾವು ನಮ್ಮು ದೇವಿ ಮಳ್ಳಿ ಮೋಳಿ ಮರುವಾದೆ ಇಲ್ಲದ ಗಯ್ಯಾಳಿ
ಕೈಯೆಲ್ಲ ಕಡಕಿ ಬಾಯ್ದಾಸ ಆಡುವ ನೋಡೆ ಹುಲಿವೇಷ
ನಯ ಭಯವಿಲ್ಲದ ಹರೆಯದ ಕುದುರೆ ಸೊಟ್ಟ ಮರ ಸೊಟ್ಟ ಮರ ಸೊಟ್ಟ ಮರ ಸೊಟ್ಟ ಮರೆ ಸೊಟ್ಟ ಮರ ಸೊಟ್ಟ ಮರೆ ನೀವೇ ನೀವೇ ನೀವೇ
ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಮೈಂಡ್ ಮೀಡಿಯಾ ದ ವಾಯ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము ఒక మూవీని ఎంజాయ్ చేయాలంటే, ఎస్పెషల్లీ మాయాబజార్ లాంటి ఒక మైథలాజికల్ టచ్ ఉన్న మూవీని ఎంజాయ్ చేయాలి అని అంటే పౌరాణిక జ్ఞానం కొంచెం ఉంటే బాగుంటుంది. ఆ విషయానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బలరాముడు తన భార్య విల్లంబులు పట్టుకొస్తూ ఉంటే, కృష్ణ ఆ ధనుర్బాణాలు ధరించి నిల్చుంటే మీ వదిన అపర త్రిపుర సుందరిలాగా లేదు అని జోక్ చేస్తాడు. అలాగే రాజసూయయాగం బ్రహ్మాండంగా జరిగిన సంగతి వింటుంటే ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది అంటుంది రేవతి. అవును, ఇంద్రుడు కొడుకే ఉన్నాడు అక్కడ అంటుంది రుక్మిణి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు, అతను అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంద్రవైభవం ఉండడం సహజం అని అర్థం. కృష్ణుడు శకుంతో అంటాడు, తమరు ధర్మాత్ములు కారం తేలిన అన్నగారితో చిక్కేనే అని. భారతం ప్రకారం కూడా బలరాముడు మహాకోపిష్టి, కృష్ణుడిలాగా లౌక్యం తెలియనివాడు, విరుచుకుపడి చితక్కొట్టే రకం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి, ఏంటంటే బలరాముడు భారతంలో చివరిదాకా కౌరవ పక్షపాతే. ఈ మాయాబజార్ కథ నిజమే అయి ఉంటే తన కూతురు విషయంలో మోసం చేయబోయినటువంటి కౌరవులని మరి క్షమించేవాడా? ఇలా పురాణాలను ఉపయోగించుకుంటేనే కొన్ని చోట్ల స్పెసిఫిక్గా చెప్పకుండా జాగ్రత్తలు పడ్డారు. స్పెసిఫిక్గా చెప్పకుండా జాగ్రత్త పడ్డది ఎక్కడో కూడా నేను చెప్తాను. దుర్యోధనుడు బహుమతిగా పంపిన నగలు చూస్తూ రేవతి, ఈ పథకం ఒక్కటే 10 లక్షలు చేస్తుంది అంటుంది. 10 లక్షలు కరెన్సీ ఏంటి, రూపాయల వరహాల ఇంకోట అనేది చెప్పకుండా దాటేశారు. ఎంత లాజికల్ స్క్రిప్టింగ్ అనేది మనకు అక్కడ అసలు నిజంగా కొన్నిసార్లు అయితే మైండ్ పోతుంది, అసలు ఏంటి ఇంత ఒక అంటే ప్రొడక్షన్లో ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ రెండు ఉంటాయి. షూటింగ్ కన్నా ముందు ప్రీ ప్రొడక్షన్లో ఎంత మనం దృష్టి పెడితే ఆ తర్వాత షూటింగ్ టైంలో పోస్ట్ ప్రొడక్షన్లో అంత డబ్బులు మనం ఖర్చు పెట్టడం తగ్గించడానికి వీలవుతుంది. సగం పని ప్రీ ప్రొడక్షన్లోనే అయిపోతుంది అసలు. సో అలాంటి అట్లా లాజికల్ ఎవరు రాస్తారు చెప్పండి? మామూలుగా బహుమతి పంపించిన నగలు చూసినప్పుడు ఈ పథకం ఒకటే 10 లక్షలు చేస్తుంది అంటుంది. 10 లక్షలు కరెన్సీయా, రూపీస్ ఏంటి, అసలు అది వరహాల ఏంటనేది తెలియదు. అలా అండ్ ఇంకోటి, మాయాబజార్ రచయిత మిమ్మల్ని పురాణాలు చదివి తీరాలి అని బలవంత పెట్టాడు. ఆ మాటకు వస్తే శాస్త్రాలు చదవమని చెప్పాడు. శాస్త్రాలను పట్టుకుని వేలాడే వాళ్ళని వెక్కిరిస్తాడు కూడా. లంబు జంబు చిన్నమ్మయ్యతో అంటారు, నీ శాస్త్రతరం సొంత తెలివి లేని వాళ్ళకి మాకు కాదు అని. మాయాబజార్ మెయిన్ డోర్ ఎటు పెట్టాలన్న సమస్య వచ్చినప్పుడు దేవుడిచ్చిన తెలివితేటలు ఉపయోగించకుండా, అది ఉత్తర దిశ వాస్తుశాస్త్రం ఒప్పుకోదు అని అంటే, చిన్నమయ్య వచ్చేవాళ్ళు ఎంటర్ అయ్యేది అటు నుంచి కాబట్టి ద్వారం అటు ఉండాలని శిష్యులు అంటారు. అదే కరెక్ట్ కదా, వాస్తు కంటే కన్వీనియన్స్ చూసుకోవాలి. ఈ పండితులు కూడా తమాషా వాళ్ళు, మరీ గట్టిగా రొక్కిస్తే ఏదో 100 ఇళ్ళు ఉంటే వాస్తు చూడక్కర్లేదని ఏదో మినహాయింపు చెప్పేస్తారు. అంతా ఎదురున్న పార్టీని బట్టి ఉంటుంది. వీళ్ళకి ఓ చొరక వేశారు పింగళి గారు. శశిరేఖ పెళ్లి ముహూర్తం బాగాలేదని నిజాయితీపరుడైన పండితుడు అంటూ ఉంటే రాజాశ్రితులైన పండితులు దానికి వేరేలా వ్యాఖ్యానం చెప్పేస్తారు. వధూవరుల మధ్య కలహం వస్తుందన్న పండితుడు అంటే ప్రణయ కలహం అనేస్తారు వీళ్ళు. కష్టం వస్తుందంటే బహుసంతాన ప్రాప్తి అని అర్థం చేస్తారు. శాస్త్రం ఎప్పుడూ నిష్కర్షగానే చెప్తుంది అని అట్లా. సో వధూవరుల మధ్య కలహం వస్తుంది అన్నప్పుడు ప్రణయ కలహం అని, కష్టం వస్తుందన్నప్పుడు బహుసంతాన ప్రాప్తి అని. గాంధారి 100 మందిని సాకింది కదా, బహుసంతానం వలన రాజులకు కష్టం ఏంటి, నా మొహం పండితుల్ని అని ప్రయోజనం లేదు అని, ఇలాంటివి హిపోక్రసీ మనలోనే ఉంది. అలాగే అక్కడ శకుని కూడా బలరాముడితో సంబంధం కలుపుకుందామని చూస్తుంటే ఈ చాదస్తం పండితుడు సంబంధం చెడగొట్టేలా ఉన్నాడ్రా అని అనుకుంటూ ఉంటాడు. అనుకుని, మీ శాస్త్రాలు సామాన్యుల కోసం, మా కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకులకి కాదు అని అతన్ని వెళ్ళగొట్టేస్తాడు. జాగ్రత్తగా గమనిస్తే శకుని పెట్టించుకుని వచ్చిన ముహూర్తాన్ని శంకుతీర్థుల వారు వధూమణి గారి జాతకరీత్యా గ్రహచారం చూస్తున్నాను. ఈ లగ్నాన్ని రాక్షస గణాచార్య అనే శుక్రుడు వక్రదృష్టితో పరికిస్తున్నాడు, అందుకని వధూవరులకు కలహాలు కష్టాలు కలగచ్చు అని అంటే, పైగా ఇది దగ్ధయోగం, ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం అని కూడా అంటాడు. నిజానికి అదే ముహూర్తానికి శశిరేఖ పెళ్ళి అవుతుంది, అది ఒక రాక్షసుడి ఇంట్లో అతని ఆధ్వర్యంలో. రచయిత అన్యోపదేశంగా ఇచ్చే సందేశం అదే, మరీ చాదస్థలకి పోవద్దు అని. పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యమని ఘటోద్గజుడి చేత చెప్పిస్తాడు. అతని భటులు మాటలు సరిగ్గా పలకపోతే వాళ్ళ గురువు దండిస్తూ ఉంటాడు. అప్పుడు ఘటోద్గజుడు కలగజేసుకుని చిలక పలుకులు వాలించడం కంటే అర్థం గ్రహించడం ముఖ్యం అని తీర్మానాన్ని ఇస్తాడు. అలాగే రసపట్టులో తర్కం కూడదు అనే మాట కూడా అక్షర లక్షలు విలువ చేసేది. తెలివి ఉంది కదా అని పెద్దానికి బుర్ర అప్లై చేయకూడదు, ఒకప్పుడు హృదయంతో ఫీల్ అయ్యి ఊరుకోవాలి. అంటే హార్ట్ అండ్ బ్రెయిన్కి సంబంధించిన ఈ కోటబుల్ కోట్ని ఆ రెండింటిని చక్కగా ఉపయోగించిన కృష్ణుడి నోట చెప్పించడం చాలా 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 సముచితంగా ఉంటుంది. పింగళివారి మాటలు అందుకే అసలు, అంటే ప్రతి ఒక్క లైన్లో కూడా, అంటే ఏ డైలాగు కూడా ఏదో అన్నెసెసరీగా పెట్టినట్టు, ఏదో ఫోర్స్ ఫిట్గా అక్కడ ఇరికించినట్టు అలా ఏది ఉండదు. ఇప్పుడు మనము పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు గమనిస్తే పూరి జగన్నాథ్ చేసేది ఓన్లీ పోస్ట్ ప్రొడక్షనే. ప్రీ ప్రొడక్షన్ అసలు అక్కడ కథ ఉండదు, డైలాగ్స్ ఉండవు, ఏముండవు. అలా సెట్ మీదకి వెళ్ళిపోవడం, అక్కడ ఎత్తు వస్తే చేసేయడం అన్నట్టుగా ఆర్జీవీ కానీ పూరి, అసలు ఆ క్యాంప్ నుంచి వచ్చిన ఎవరైనా. అలా కాకుండా అంటే మూవీని ఎలా తీయచ్చు అనే విషయం మీద గట్టిగా చెప్పాలంటే, అసలు మూవీని ఇలాగే తీయాలి అనే విషయం మీద ఈ మూవీ ఒక దిక్సూచన నిలుస్తుంది ఇంకా కొన్ని వేల ఏళ్ల తరాల వరకు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్గా తీశారు. ప్రీ ప్రొడక్షన్లోనే మొత్తం, అంటే కథని ఎలా వీవ్ చేయాలి, అక్కడ డైలాగ్స్ ఎలాంటివి పెట్టాలి, కథలో ఆల్రెడీ అందరికీ తెలిసిన భారతాన్ని ఎంత మనం ఒక పకడ్బందీగా ఎంత అవసరము అనేవి, అలాంటి కోట్స్ ఇప్పుడు ఇందాక మనం చెప్పి రసపట్టులో తర్కం కూడదు అనేటటువంటి కోట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మాయాబజార్లో ఎన్నో వినపడతాయి. అండ్ అవన్నీ సామెతల స్థాయికి కూడా ఎదిగినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి, ముక్కోపానికి విరుగుడు, ముఖస్థుతి ఉందిగా, ఉద్దండ పండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. పెళ్లి పెద్దలంటూ శుద్ధ మొద్దులు తయారయ్యారు. ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు, చేతులు రాక కాదు చేత కాక అని చెప్పు. మాలో గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు తమకైనా తెలియదు రండి అని చిన్నమయ్య అనగానే వెంటనే పండితుడు, పై మాట నేను చెబుతా, తీట అంటే గౌరవం అంతేగా అంటాడు. ఇలా ఎన్ని కోట్స్, అసలు కొన్ని పదాలైతే ఎవరు పుట్టించకుండా మాటలలో పుడతాయి అనేది నిజంగా పింగళి గారు అలా పుట్టించిన పదాలే ఇప్పుడు మనకి ఎన్నోసార్లు మనం ఎన్నో విధాలుగా వాడుతూ ఉంటాం కూడా రియల్ లైఫ్లో. అలాంటివి ఎన్నో వినపడతాయి మాయాబజార్లో. లంబుజంబు ఎవరు పుట్టిన మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా దవారము, అసమధీయులు ఇలాంటివి అంటూ ఉంటే ఘటోద్గజుడు అదే కదా అనేది, ఎవరు పుట్టించకుండా మాటలలో పుడతాయని. ఇక అసలే ముక్కోపి తను అని అంటే అప్పుడేమో కాదు, ఎంత ముక్కోపి అయినా సరే ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉంది కదా అని శకుని దుర్యోధనుడికి చెప్పడం, ఉద్దండ పండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా అని శకుని పెళ్లి పెద్దలుగా ఉన్న వాళ్ళని అనడం, పెళ్లి పెద్దలంటూ శుద్ధ మొద్దులు తయారయ్యారని, ఇట్లా అన్నమాట. పండితులని ముఖస్థితితో ఎలా బోల్తా కొట్టించాలో గొప్ప ఉదాహరణ. పెళ్ళి సందడిగా జరిపిస్తారని కృష్ణుడు వదిన గారికి మాటిస్తాడు. ఎలా కావాలంటే అలా అన్వయించుకునే వీలుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ జనజీవితంలో భాగంగా కూడా అయిపోయినాయి. ఇదివరకు ఏదైనా గొప్ప పని చేస్తే మెచ్చి మేకతోలు కప్పడం ఉండేదేమో, మాయాబజార్ వచ్చాక వీరతాడు వేయడం మొదలైంది. అసలు ఆలోచిస్తే వీరతాడేంటి, దుష్ట సమాసం. అయినా జనం నోళ్ళల్లో పడే యాక్సెప్టబుల్ అయిపోయింది. ఇక పండితులని ముఖస్థుతితో ఎలా బోల్తా కొట్టించాలనేది, చేతులు రాక కాదు చేత కాక అని చెప్పు. మాలో గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు మీకైనా తెలియదు అంటే ఆ ఈగో హర్ట్ అవుతుంది కదా, పండితుడిని నాకు తెలియదు అని అంటాడా అనుకుని, నాకు తెలుసు ఎందుకు తెలీదు, ఆ తీట అంటే గౌరవం అనే కదా అని, అట్లా ఏదో ఒకటి. అలాగే పాత్రల పేరులో కూడా ఒక తమాషా కనపడుతుంది. జాతకాల విషయంలో శంకించే ఆయన పేరు శంకుతీర్థుల వారు. అసలు జాతకాల విషయంలో శంకించే వాళ్ళకి అలాంటి పేరు పెట్టాలని ఎట్లా తోచిందో నాకైతే తెలియదు, కానీ ఆయన పేరు శంకుతీర్థుల వారు. శశిరేఖ చేత చెంప చెళ్ళుమనిపించి కొట్టించుకున్న చెలికత్తె పేరు చెంప. రాజ్యవైభవాన్ని కోల్పోయి వచ్చిన అభిమన్యుణ్ణి చూపించి కృష్ణుడు, శశి చూసావా మీ బావ సత్యవంతుడై వచ్చాడు అని అంటాడు. దానికి రుక్మిణి, ఆయన సత్యవంతుడైతే ఈమె సావిత్రి అవుతుంది అంటుంది. రాజ్యం కోల్పోయినా భర్తను అంటి పెట్టుకునున్న పౌరాణిక పాత్రను గుర్తు చేస్తూనే, పైగా అక్కడ ఆ పాత్ర వేసిన నటు పేరు కూడా సావిత్రే కదా, అలాగనమాట. అలాగే మయుడు మయసభ నిర్మించిన విధంగా భ్రమలు కల్పించే మాయాబజార్ నిర్మించిన ఘటోద్గచుడి శిష్యుడి పేరు చిన్నమయ. మయసభ నిర్మించిన వాడు సీనియర్ మయుడైతే ఇతను జూనియర్ మయుడు టైప్ అనమాట. అలాగే గోడ ఆకారంలో వెళ్ళి అభిమన్యుడిని అడ్డుకోపోయిన వాడు కుడ్యాసురుడు. శకుని పేరు వీళ్ళు పెట్టినది కాకపోయినా లక్ష శనిలో పెట్టు శకుని మామ అనడానికి ఉపయోగించుకున్నారు ఆ కాయినింగ్, ఆ సెంటెన్స్ కాయినింగ్ని. దుర్యోధనుడు చెప్పినది చెప్పినట్టు వెంటనే ఆచరించడం ఇంకోటి ఏమీ ఎరగని దుశ్శాసనుడికి ఊత పదం, మరి మన తక్షణ కర్తవ్యం అని. ఇవే కాకుండా పింగళి ఈ సినిమా కోసం చాలా మాటలు సృష్టించి తెలుగు భాషకు అందించారు. అసమదీయులు, తసమదీయులు, తాల్పం, గెల్పం, కంబళి, గెంబళి, హై హై నాయక, వైవై నాయక, దవారము ఇలాంటివి అనమాట. ఈ మూవీ వచ్చిన తర్వాత ఎవరో పింగళి గారిని అడిగారట, దుర్యోధనుడు వీరాధివీరుడు, విశాల సామ్రాజ్యాన్ని పాలించిన రణధీరుడు, మరి అతని కొడుకు లక్ష్మణ కుమారుడిని మరీ బొత్తిగా వెర్రి వెంగళపలాగా వెకిలిగా చిత్రీకరించారెందుకు అని. అంటే ఈ తిరోగమించుటే మీకు తెలియను అన్నా అర్థం తెలియనంత సొంఠలాగా ఎందుకు పోర్ట్రే చేశారు ఆ క్యారెక్టర్ని అని. అంటే దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
భారతీయ చలనచిత్రాల చరిత్రలో మాయాబజార్ అనే పేరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1925లో మాయాబజార్ పేరిట వెలువడిన నిశ్శబ్ద చిత్రంతో మొదలైన మాయాబజార్ చిత్రాల పరంపర 1984 దాకా కొనసాగింది. 1932లో మాయాబజార్ ఉర్ఫ్ సురేఖా హరణ్ పేర వెలువడిన టాకీతో మాయాబజార్ చరిత్ర మొదలైనట్టు కనిపిస్తుంది. 1935లో తెలుగులో పివి దాసు నేతృత్వంలో మాయాబజార్ అను శశిరేఖ పరిణయం వెలువడింది. ఆ చిత్రంలో శశిరేఖ పాత్రను శాంతకుమారి ధరించారు. 1935 నుంచి 1984 దాకా మాయాబజార్ కథతో హిందీ, తెలుగు భాషల్లోనే కాక తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ మొత్తం మీద 10 చిత్రాలు వెలువడ్డాయి. సురభి నాటక సంస్థ వారు నేటికి మాయాబజార్ పేరిట నాటకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1957లో విజయ సంస్థ వారు విడుదల చేసిన మాయాబజార్ తెలుగు చిత్రం దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకుంది. అన్ని వయసుల వారిని నేటికీ ఆకర్షించే ఆ చిత్రం భారతీయ పౌరాణిక చిత్రాలలో ప్రత్యేక స్థానం గడించింది. సొగసైన కథాకల్పనతో పాటు సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇలా ఆ చిత్ర విజయానికి ఎన్నో హంగులు కలిసి వచ్చాయి. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మాయాబజార్ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు గొప్ప ఆకర్షణలు. మాయాబజార్ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించడానికి నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మొదట సాలూరి రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. 4 పాటలకు వరుసలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల రాజేశ్వరరావు మాయాబజార్ నుంచి విరమించారు. రాజేశ్వరరావు స్వరపరిచిన ఆ 4 పాటలు నీవే నా నన్ను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో చూపులు కలిసిన శుభవేళ, నీకోసమే నే జీవించున్నది. రాజేశ్వరరావు చేసిన వరుసలకు వాద్య విన్యాసం మేళవించడము, పాటలు రికార్డింగ్ ఘంటసాల చేశారు. చిత్రంలోని తక్కిన పాటలు, పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు.
నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది, నీవే నా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవే నా
నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిల్ల చిన్నది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవేలే
కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది, నీవేనా
కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కన్నులను మనసును కరిగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది,
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో, ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము మాయాబజార్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా పింగళిని ఎవరో అడిగారంట, దుర్యోధనుడేమో వీరాధి వీరుడు, విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన రణధీరుడు, మన అతని కొడుకుని లక్ష్మణ్ కుమారుడిని మరీ బొత్తిగా వెర్రివెంగళప్పలాగా వెకిలిగా చిత్రీకరించారెందుకు, మరీ ఎంత ఏదైతే మటుకు తిరోగమించటో మీకు తెలియను అని అన్నా కూడా అర్థం తెలియనంత సొంఠలాగా ఎందుకు అట్లా క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ని అంటే, దానికి ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసా? భారతంలో అతను ధీరుడు సూర్యుడు అని చెప్పలా, భారత యుద్ధంలో ప్రవేశించిన రోజే అభిమన్యుడి చేతిలో చేస్తాడు, అటువంటి వాడిని హాస్యానికి వాడుకుంటే తప్పే ఉంది అని. కానీ అందరూ పంచలు కట్టుకుంటే లక్ష్మణుడు మాత్రం బొత్తిగా పైజామా వేసుకోవడం అదోలా ఉంటుంది. అతను ఏమన్నా అరబ్బీ యువకుడా ఏమన్నానా? అతని చేత పెళ్లి కూతురు మీద సర్వహక్కులు నాకున్నాయని కూడా అనిపించేశారు. హక్కు అన్నది ఉర్దూ పదం కదా, సర్వాధికారాలంటే సరిపోయేది కదా అని ఒకళ్ళు అన్నారట. బట్ యా చల్తా హే, హాస్యం కదా, పైగా రేలంగి, మనమేమీ నొచ్చుకోలేదు. లక్ష్మణ్ కుమారుడి పాత్ర గురించి పింగళి గారిని అడిగారు, కానీ రేవతి గురించి చర్చ ఏమీ జరిగినట్టు లేదు. ఒకవేళ రచయితను అడిగినా ఆవిడ ఉత్తమురాలు అని భారతంలో లేదు కాబట్టి కాస్త గయ్యాడితనం చూపిస్తే తప్పు లేదు అని సర్దేసేవారేమో. ఆవిడ గురించి కొంచెం చెప్పుకుందాం. అయితే ఆడపడుచు మీద ఆవిడ విసురులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ శోభలు లేకుండా నీకు వలనే నా కూతురుని కూడా పుట్టింట్లో పడి ఉండమంటావా ఏంటి అనేస్తుంది. విభవం కోల్పోయి సుభద్ర వస్తే తలనొప్పి నటిస్తుంది. ఏ ఇంటికి వెళితే ఏంలే అమ్మా, నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, ఇక అంతా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమేగా ఈ 12 ఏళ్ళును అని ఎత్తిపడుస్తుంది. చివరిలో సుభద్ర మాటకి మాట అంటిస్తుంది అనుకోండి. లక్ష్మణ్ కుమారుడి సంబంధం కుదుర్చుకుని వచ్చాక ఆ విషయం సుభద్రకి చెప్పొద్దని మొగుడిని కట్టడి చేస్తుంది. గొప్ప సంబంధం అని మురిసిపోయినా చివరిలో పెళ్లిపెట్ల మీద తన పిచ్చి చేష్టలు చూశాక తక్షణం మొగుడినే బ్లేమ్ చేస్తుంది. ఏమండి మీరు ముందుగా అబ్బాయిని చూడలేదుటండి అంటూ. ఒక టిపికల్ వైఫ్ క్యారెక్టర్ అది. అలాగే బలరాముడు కూడా టిపికల్ కుటుంబ పెద్దలా వ్యవహరిస్తాడు. సుభద్ర నిలదీసినప్పుడు ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావని డిక్లేర్ చేసి తప్పుకుంటాడు. ఇరుకున పడ్డప్పుడు కోపం ప్రదర్శిస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో. ఇక కేవీ రెడ్డి గారి డైరెక్టరల్ టచెస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఘటోత్కచుడు వచ్చి ఒక పర్వతం మీద వాలినప్పుడు ఆ బరువుకు ఓ రాయి దొర్లిపోతుంది. అదేవిధంగా ఘటోత్కచుడి ఎరినాలోకి పరులు ప్రవేశించినప్పుడు ఒక భేరి, ఒక డక్క లాంటిది అలా వెలుగుతూ ఉంటుంది. రాడార్ టైప్ ఆఫ్ ఐడియా అన్నమాట. అండ్ అది స్ఫురించేట్లు సిగ్నల్స్ ఇచ్చినట్లు చూపించడానికి వెలుగు పడుతూ ఆరుతూ ఉంటుంది. అలాగే చెలికత్తె మాయశశిరేఖతో పడే ఇబ్బంది, మాయశశిరేఖ చెయ్యి తన భుజం మీద పడినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మగాడు పైగా రాక్షసుడు తన మీద చెయ్యి వేశాడన్న అనీజినెస్ కనపడుతుంది ఆ ఫేస్లో. అభిమన్యుడు బాణాలు నిచ్చిన వేయడానికి ముందు శశిరేఖని కిటికీలోంచి దూకేశాయి అంటే దూకేయడానికి ఆమె సిద్ధపడుతుంది. అది భావం మీద తనకున్న విశ్వాసం. మాయాబజార్లు సృష్టించాక అమ్మాయిలు ఒకటే మా వయసు ఓ రాజు డ్యాన్స్ చేస్తుంటే తండ్రి కొడుకు ఇద్దరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ వేరే వేరేలా రియాక్ట్ అవుతారు. ఇక కృష్ణుడి చిన్ననాటి చేష్టల గురించి నృత్య నాటికి వస్తూ ఉంటే రుక్మిణి తన మొగుడి కేసు చూస్తుంది. ఇంత గడుగ్గాయా మీరు అన్నట్టు. ఘటోత్కచుడు మాయా శశిరేఖ అయిన తర్వాత తన కంఠం గురించి చెలికత్తెతో చెక్ చేసుకుంటాడు చూడండి, కానీ బయట సంగతి చూసుకోడు. చెలికత్తె సైగ చేశాక సర్దుకుంటాడు. అలాగే మాటి మాటికి మగాళ్ళలా చేతులు కట్టుకుంటూ ఉంటే కృష్ణుడు మురళితో ఇలా తట్టి దించమని సైగ చేస్తూ ఉంటాడు. కౌరవులు విలన్లే కానీ చేతకాని వాళ్ళు కారు. యుద్ధం అంటూ పెడితే కర్ణుడితో సహా వాళ్ళ ప్రతాపం చూపించాలి. అందుకని మాయా యుద్ధం చూపించి వాళ్ళని మూటగట్టి పంపించేసినట్టు చూపించారు. ఇక లాహిరి లాహిరి పాటల తోడుకోడల మధ్య స్పర్ధని ఎంత బాగా చూపిస్తారో చూడండి. కాలమహిమ కాకపోతే చిన్నపిల్లకి మళ్ళీ ఈ రుక్మిణికి విహారాలు ఏంటండి అంటుంది. కాసేపటికి రుక్మిణి కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండి ఈ వయసులో ఈ విహారం అంటుంది. అసలు ఇవన్నీ ఎలా అంటే ఒకదానికొకటి మొత్తం అలా ఒక అతడులో మన తనికెళ్ళ భరణి చెప్పినట్టు చాలా శ్రద్ధగా గోడగట్టినట్టు, గులాబీ మొక్కకు అంటుగట్టినట్టు, ఒక సీన్కి ఇంకో సీను చక్కగా అలా పేర్చుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది. మాయాబజార్ సినిమా హాల్లో ఎన్నిసార్లు చూసినా, లేదు టీవీలో ఎన్నిసార్లు చూసినా కానీ లాహిరి లాహిరి పాటల చివరి దృశ్యంలో పాట ఇప్పటిదాకా వినలా. బలరాముడు రేవతి పడవెక్కగానే హాల్లో అందరూ నవ్వుతారు. ఆ నవ్వులో వాళ్ళు పాడింది వినపడదు. లాహిరి లాహిరి అనగానే ఫోటోగ్రఫీ గుర్తొస్తుంది. అది 3 స్థలాల్లో వేరు వేరు వేళల్లో తీసి దాన్ని మళ్ళీ ఒకలాగా ఎడిట్ చేసి కలిపారంట. ఆ విషయం తెలుసా? ఆ తెల్ల గడ్డి ఎండలో తీశారంట. అది బ్యాక్ ప్రొడక్షన్ అని తెలుస్తుంది. అసలు ఎక్కడైనా వెతికి మనం బాగా దుర్భిణీయస వెతికినా కూడా దొరకదు. దట్ ఈజ్ మార్కస్ బాట్లే. పున్నమి నాడు వెన్నెల చక్కగా ఉంటే విజయవాడ వెన్నెలలో ఉందని మనం అనుకుంటున్నామంటే దానికి కారణం ఆయనే. అండ్ చిన్న శశిరేఖ నుంచి పెద్ద శశిరేఖ కావడం సింగిల్ షాట్లో తీశారంట. ఒక మిక్సింగ్ లేదు, అసలు కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, ఏమీ లేవు. ఎలా తీశాడు అసలు మహానుభావుడు? అలాగే గింబలి చుట్టుకోవడం, ఆ షాట్ ఎలా తీశారన్నది ఇప్పటికీ టెక్నీషియన్స్కి పెద్ద ప్రశ్న. ఫస్ట్ సాంగ్లో చూడండి, ఒక 50 మంది ముత్తైదులు పాడుతున్నారంటే అందరూ ఫోకస్లోనే ఉంటారు. చివరి ఉన్న వాళ్ళ ముఖం కూడా స్పష్టంగా కనబడుతుంది, అసలు బ్లర్ అనేది ఉండదు. అలాగే సముద్రంలో ద్వారక షాట్స్ చూడండి, ఘటోత్కచుడి నీడ సముద్రంలో పడుతుంది. రాత్రిపూట ఘటోత్కచుడు రాజ్మహల్లో తిరగాడుతుంటే ఆ లైటింగ్ చూడండి. అలాగే వివాహ భోజనము పాటలో ఘటోత్కచుడు పెద్దవాడయ్యాక అతని గద సైజు చూసుకుని నవ్వుకోవడం అసలు మనకి ఎప్పుడు మర్చిపోలేము. అది లడ్డూలు తింటూ మీసాలు తుడుచుకోవడం, ఇలా అన్నీ చూడాల్సిందే, ఏ ఫ్రేము మిస్ అయ్యే ప్రసక్తే లేదు. మార్కస్ బాట్లేతో పాటు ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలేకి కూడా ఒక దండం పెట్టాలి మనం. ఎస్పెషల్లీ ఘటోత్కచుడు గెటప్ చూస్తే ఎంత హుందాగా ఉంటుందో. కమింగ్ టు ఆర్టిస్ట్, నటీనటులు అందరూ ప్రతిభావంతులే, అందమైన వాళ్లే, వాళ్ళని మరింత అందంగా చూపించడానికి ఇంకా అసలు అదొక ఎపిక్ మూవీగా నిలిచిపోవడానికి చేసింది మాత్రం ఈ టెక్నీషియన్సే. మాయబజార్ కృష్ణుడి వేషంలో ఎన్టీ రామారావు మన మనసులో ముద్రేసుకుపోయాడు. అసలు కృష్ణుడు వచ్చి నేను ఇలా ఇంకోలా ఉంటాను అంటే పోవై ఎన్టీఆర్ అసలైన కృష్ణుడు అని అనేటటువంటి అంత ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అది. ఇంటర్వెల్ తర్వాత అంతా విడిదిలో మగపెళ్లి వాళ్ళు చేసే అడావిడే ఉంటుంది. వాళ్ళని ఆడపెళ్లి వాళ్ళు ఏడిపించడం ఇది ఎంత బాగా అతుకుపోయిందంటే తలుచుకున్న కొద్దీ నవ్వు వస్తుంది. మా ఆచారంలో ఇంతసేపు తెరపడడం లేదు అన్న మాట ఒకటి, పెళ్లిళ్ళ వ్యవహారాల్లో జిల్లా జిల్లాకి ఆచారాలు మారుతాయి కాబట్టి ఈ మాట రాక తప్పదు. శకుని కాబట్టి ఏదో లౌక్యంగా చెప్తాడు. శశిరేఖని ఓ చోట చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు అంటాడు. ఆ విరుపు సిఎస్ఆర్ గారికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అసలు. ఇక శకుని కాకుండా తక్కిన దుష్ట చతుష్టయంలో దుశ్శాసనుడు మరీ రెచ్చిపోతాడు. లక్ష్మణుడు పోట్లాడి తెర తీసేయంగానే భలే కారణ మనవాడు మన పేరు నిలబెట్టాడని పొంగిపోతాడు. కానీ దుర్యోధనుడు రారాజు కదా, మరీ అంత బయటపడడు. ముసిముసి నవ్వులు నవ్వేసి ఊరుకుని కర్ణ కృష్ణుని అవస్థ చూస్తే జాలేస్తోంది అంటాడు. ఏంటో మరి ఆ భేషజం అంటే మళ్ళీ ఇంకోసారి భలే మామ భలే, మనవాడు కృష్ణుడి మీద భలే చమత్కార బాణం విసిరాడని దుశ్శాసనుడు మురిసిపోతాడు. ఇది ఒక అంటే మగపెళ్లి వాళ్ళలో మామూలుగా మన మాట గెలిచింది, మనం అనుకున్న మాట నెగ్గింది, అదే చెల్లుతోంది అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అదన్నమాట. అలాగే శకుని విడిదిలో దిగుతూనే బ్రహ్మోపదేశం చేస్తాడు. మనము వరుణిపక్షం బెట్టు చేయాలి, అది బాగులేదు ఇది బాగులేదు అని వాళ్ళని చిన్నబుచ్చాలి అని. ఆ మాట పట్టుకుని కంబళి వద్దు గెంబళి కావాలని, తల్పం వద్దు గెలుపం కావాలని ఇలా ఎక్కడ లేని వాటి గురించి కోరికలు కోరతారు. అక్కడ డైలాగ్ చూడండి, ఈ నాసికంబళ్ళ మాకు వేసేది, మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసి అవతలు పారేశారు. ఇప్పటికీ మగపెళ్లి వాళ్ళ మాట ఇలాంటి డైలాగులే వినపడుతూ ఉంటాయి కాబట్టే మాయాబజార్ ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటుంది. ఇక శాస్త్రి శర్మ వేషాల్లో వంగర అల్లు రామలింగయ్య ఎంత జీవించారంటే ఎన్ని వంటకాలు ఉన్నా ఓ ఇవేముంది కూరగాయలు, ఇవి పానీయాలు, ఇవి చిత్రాన్నాలు అంటూ తీసిపారేసి లేనిదేదో అడగాలి అని. వాళ్ళకితోడు ఇంకా మళ్ళీ బాలకృష్ణ ఒకడు పెద్ద ఫోజు, తలుపు హఠాత్తుగా తెరుచుకోవడంతో దొర్లుకుంటూ వచ్చి పడతాడు. అసలు అక్కడ ఒకళ్ళు యాక్ట్ చేస్తుంటే రెండో వాళ్ళు వాళ్ళ ఫేస్లో కూడా ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి. యాక్చువల్గా వంగర యాక్టింగ్ చేస్తుంటే అల్లురామలింగ ఎక్స్ప్రెషన్స్ వెనకాల అంటే అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళలేదు కాబట్టి కెమెరా, తను యాక్ట్ చేస్తాడు. అలాగే వీళ్ళిద్దరూ కామ్గా ఉండి బాలకృష్ణ యాక్ట్ చేస్తుంటే అప్పుడు వీళ్ళిద్దరు కూడా మధ్యలో వెనకాల మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఓ సారథి గారు పడ్డది తమరా బాబు అంటాడు వంగర. పడ్డాను మొగ్గ వేశాను అంతే అని సర్దుకుంటాడు బాలకృష్ణ. అది వాళ్ళ భేషజం, మొగపెళ్ళి వాళ్ళ భేషజం. ఇక సంగీతం, మాయాబజార్ థీమ్ మరాఠీ హిందీ నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిందని ఇందాక చెప్పుకున్నాం కదా మొన్న. వాటన్నిటిలో కామన్గా ఉన్న పాటలు ఈ సినిమాలో కూడా పెట్టారు. కృష్ణుడి బాలలీలల మీద ఓ పాట విధిగా ఉంటుంది, అదే ఈ సినిమాలో విన్నావయేసోదమ్మ ఆ పాట. అందులో బాలకృష్ణుడు ఎవరో తెలుసా, హిందీ నటి రేఖ అన్నగారు బాబ్జీ అని. అలాగే విధి గురించి ఓ పాట మనకి బలిబలి దేవ అన్న పాట ఉంది కదా, దాంట్లో దారకుడు వేషంలో ఉన్న మాధవ పెద్ది తనకి తానే ప్లేబ్యాక్ పాడుకున్నారు. తమిళ వెర్షన్లో కూడా ఆయనే తెర మీద కనపడతాడు కానీ వాయిస్ వేరే వాళ్ళది. అలాగే మాయాబజార్ సృష్టించాక రక్షలు రక్షలు పాదరక్షలు ఆ పాటను చూసారా, దానికి కూడా ఒక మాతృక ఉంది, పురాణ దో నయేలో అని. అది నాటకాల నాటిదే, ఆ పాటను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాడారు అన్నట్టు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, మాయాబజార్లో బొమ్మల షాపు వెలిసినప్పుడు అందులో బుద్ధుడి బొమ్మ కూడా ఉంటుంది. కృష్ణావతారం తర్వాతే కదా బుద్ధుడు అవతారం, అఫ్కోర్స్ అది చిన్న పొరపాటే, బట్ అది తప్ప మాయాబజార్లో మనకి ఇంకే తప్పులు కనపడవు బేసిక్గా. ఇక పాటల విషయానికి వస్తే అహనా పెళ్ళి అంట టైప్ పాట 1949 హిందీ వర్షన్లో ఉంది. దాని పల్లవి మోహే దుల్హన్ బనాదే సఖి అని అది. ఇక వివాహ భోజనం పాట తీసుకుంటే అది 1936 నాటి మాయాబజార్లో ఉన్న ట్యూన్ తీసుకొని లిరిక్ మార్చి వాడుకున్నారు. ట్యూన్ పుట్టింది మాత్రం విదేశాల్లో. ఎస్, 1930 ప్రాంతాల్లో బ్రిటన్ అమెరికా దేశాల్లో ప్రహసనాలు ఆడేటప్పుడు రంగస్థలం మీదకి ఆయా పాత్రధారులు వాళ్ళ దుస్తులు తోపుడు బళ్ళ మీద వేసుకుని తోసుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు వినబడే ట్యూన్ అది. దాన్ని మెక్సికన్ మెరీ గోరౌండ్ అనే పాటగా ఎడ్మండ్ రాస్ మలిచారని, ఆ ట్యూనే మన వాళ్ళు గ్రహించారని నేను చదివాను. అది కాదు, దానికి ఆధారం చార్లెస్ జోలీ అనే ఒక సింగర్ పాడిన ద లాఫింగ్ పోలీస్మెన్ అనే పాట అని ఇప్పుడు వాట్సాప్లలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 1922 రిలీజ్ అయింది ఆ సాంగ్. ఇక వివాహ భోజనం పాటను తెలుగులో మాధవపెద్ది, తమిళంలో తిరుచి లోకనాథన్ పాడారు. మాధవపెద్ది రంగారావుకి ప్లేబ్యాక్ ఇచ్చారు. రంగారావు పై పద్యాలు చిత్రీకరించినప్పుడు పద్యాల ముందు వచ్చే మాటలు కూడా మాధవపెద్ది చేతనే అనిపించారు. ఆయన చూస్తే ఎంత బక్కగా ఉంటారు అసలు. ఆ వాయిస్ మాత్రం ఎంత బేస్గా ఉంటుందంటే ఎస్వి రంగారావుకి పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇక మాయబజార్ గురించి ఏ ముచ్చటైనా పాటల గురించి ప్రస్తావించేందు పూర్తయినట్టు కాదు. సినిమా సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ కూడా. లిరిసిస్ట్గా పింగళి, కంపోజర్గా ఘంటసాల విశ్వరూపం కనపడుతుంది. అఫ్కోర్స్ టైటిల్స్లో సంగీతం ఘంటసాల అన్నా 4 పాటలకి ఎస్ రాజేశ్వరరావు గారు ట్యూన్లు కట్టారు. లాహిరి లాహిరికి, నీవేనా నన్ను తలచినకి, చూపులు కలిసిన శుభవేళకి, నీకోసమేనే జీవించినదికి, ఈ 4 పాటలకి ఎస్ రాజేశ్వరరావు గారు ట్యూన్లు ఇచ్చారు. ముందు రాజేశ్వరరావు గారినే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు. 4 పాటలు కంపోజ్ చేసిన తర్వాత ఏదో గొడవ వచ్చింది, ఆయన్ని తీసేసి ఘంటసాల గారిని పెట్టుకున్నారు. ఇక రీరికార్డింగ్, ఆర్కెస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆయనే. మిస్సమ్మలో రామారావు నాగేశ్వరరావు కలిసి నటించారు కదా, నాగేశ్వరరావుకి ఒక్క పాట లేదు. మళ్ళీ మాయబజార్లోనూ కలిసి నటించారు, ఇందులో రామారావుకి ఒక్క పాట లేదు. అయినా వాల్ పోస్టర్ల మీద అంతటా రామారావే. అది కృష్ణ గారడి అంటే. దీని తర్వాత మళ్ళీ 5 తర్వాత 1962 గుండమ్మ కథ రిలీజ్ అయ్యేదాకా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నటించాల. మాయబజార్లో ఘంటసాల హీరో నాగేశ్వరరావుకే కాకుండా రేలంగికి కూడా పాడారు. నాగేశ్వరరావు హీరోయిజం ఈ సినిమాలో అంతగా తెలియదు. ఘటోత్కచుడు చూడండి, అతన్ని హై హై బాలక అన్నట్టుగానే ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఘటోత్కచుడు శశిరేఖను దొంగిలించి తీసుకురాగానే ప్రేక్షకుడికి హీరో హీరోయిన్ల గురించి ఉత్కంఠ పోతుంది. హీరోయిన్ హీరో గూట్లోనే ఉంది, పెళ్లి జరక్క చేస్తుందా అన్న ఒక ధీమా వచ్చేస్తుంది. ఆ తర్వాత కథ నడిపించిందంతా అద్భుత రసం, హాస్యరసమే. పాత్రల పరంగా చెప్పాలంటే చిన్నమయ్య అండ్ గ్యాంగే. అందుకే సినిమా పేరు చెప్పగానే మాటిమాటికి మనకు గుర్తొచ్చేది మాయ, శశిరేఖ, ఘటోత్కచుడు, లక్ష్మణ కుమారుడు, చిన్నమయ్య, లంబు, జంబు, శర్మ, శాస్త్రి, అఫ్కోర్స్ కృష్ణుడు. అండ్ సినిమా పాటలు కూడా ఇంత తేలిక పదాలతో రాయొచ్చా అనిపించేలాగా పింగళి పాటలు రాశారు. డీటెయిల్గా గమనించండి, సింపుల్ సింపుల్ పదాలే, భావాలు మటుకు ప్రౌఢంగా ఉంటాయి. ఆయన పాండిత్యాన్ని ఒలకపోయకుండా మామూలు జనం కూడా పాడుకునేలాగా రాశారు. అందుకే మాయబజార్ పాటలైనా మాటలైనా తర్వాత తర్వాత సినిమాలకి పేర్లుగా వచ్చేసినాయి అంటే మరి అది మామూలు విషయం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ కూడాను టైం సరిపోదు, మళ్ళీ ఇంకో రోజు కూడాను చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈసారికి ఇవాళకి ఇంతటితో మాయబజార్ గురించిన ఈ విశేషాలతో ఆపేద్దాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా బోలెడని చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇవాళ చిత్రం బళారవి చిత్రానికి మీ ఆర్జే వెన్నెల ఇంతటితో ముగింపు పలుకుతాను. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఆ
పరవడిలో
పురవడిలో
తారా చంద్రుల విలాసములతో మిరిసే వెన్నెల పరవడిలో
పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు
లాగిరి లాగిరి లాగిరిలో ఓ జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా తలపులు కెలరేగే కలకలలు
మిలమిలలో
అలల ఊపులు తీయని తలపులు కెలరేగే కలకలలు
మై మర
రసమయ జగమును దాసక్రీడకు ఉసిగొలిపేయి మధురిమలు
మధురిమలు
రసమయ జగమును దాసక్రీడకు ఉసిగొలిపేయి మధురిమలు
ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో
లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ రూపమేనే ధ్యానించున్నది నా హృదయములో నా మనస్సులో నీ రూపమేనే ధ్యానించున్నది
ప్రేమలనే మరి మరి తలచి ప్రాణమును లుపుకొని
కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకములన్నీ ఏకమయైనా ఇక నాదానవేగా నీ రూపమినే ధ్యానించున్నది
ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమేనే జీవించునది
తాళి కట్ట